మనం లాస్ట్ వీక్ ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఆత్మహత్యల గురించిన ధ్యానాన్ని చేశాం. అంతకుముందు వారం ఆదికాండము 2:24 ధ్యానం చేస్తూ వివాహం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దైవికమైన నిర్వచనానికి వివాహానికి దైవికమైన నిర్వచనం ఏంటి అన్న విషయాన్ని చూడగలిగాం. దాని కొనసాగింపు భాగాన్ని ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి దాని కొనసాగింపు భాగంలోకి మనం ప్రవేశిద్దాం. ఆదికాండము 2:24 చూడాలి. ఆదికాండము 2:24. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనం మొదటి భాగంలో 3 ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వెళ్ళాం. అందులో మొదటి ప్రశ్న, అసలుకి నరుడు అనగా ఎవరు అంటే, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నరులుగా కనబడుతున్నారని వాక్యం నుంచి చూడగలిగాం. తర్వాత దేవుని తన సృష్టిలో స్త్రీ పురుషులు ఈ లింగ భేదంతో ఎందుకు ఇరువురిని సృజించాడు, దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటో కూడా చూడగలిగాం. 3వదిగా వివాహమునకు దైవ నిర్వచనాన్ని మనం చూసాం. వివాహము అన్ని బంధాల కంటే ముఖ్యమైనది, అది శాశ్వతమైనది, అది పవిత్రమైనది, అది అన్యోన్యమైనది అన్న విషయాన్ని మనం చూడగలిగాం. అయితే ఈరోజు అదే వివాహ వ్యవస్థ పట్ల దేవునికున్న ప్రణాళిక చాలా ఉన్నతంగాను పరిశుద్ధంగాను కనబడుతుంటే, ఈరోజు వివాహ వ్యవస్థ చితికిపోయినట్లుగా మనం చూడగలం. పోలీస్ స్టేషన్కి వస్తున్న కేసుల్లో ఎక్కువ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్న కేసులు, పోలీస్ స్టేషన్కి వస్తున్న ఎక్కువ కేసుల్లో భార్య భర్తల మధ్య తగాదాలు రావటాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో వాక్యం నుంచి చూడగలిగాం. ఈరోజు వివాహ వ్యవస్థ యొక్క రియాలిటీ ఏంటో వాక్యం నుంచి చూడాలి. వివాహ వ్యవస్థ రీబిల్డ్ అవ్వడానికి దేవుడు చెప్తా ఉన్న సూచనలు ఏంటో కూడా మనం చూడడం ద్వారా ఎవరైనా వివాహ వ్యవస్థలో కౌన్సిల్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. 2వది, మన కుటుంబ వ్యవస్థను మనం కట్టుకోవడానికి మన కుటుంబ వ్యవస్థలో వస్తున్న చిన్న చిన్న అలజడులను, చీలికలను, బీటలను పూడ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మొదటిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూసాం. అయితే రియాలిటీ ఈరోజు వివాహ వ్యవస్థ ఎలా పతనం అయిపోతుందో మనం చూడడానికి ముందుకు వెళ్ళాలి. రీసెంట్ గా ఈ మధ్య ఒక వార్త ప్రపంచంలో చాలా చెలరేగుతూ వచ్చింది. అదే ఒక ఖరీదైన విడాకులు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా కనబడుతున్న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకాంజీ, వారిద్దరూ విడిపోదాం అనుకున్నారు. విడాకులు విడాకులకు సిద్ధమయ్యారు. వారు విడాకులు సిద్ధమవటం వెనకాల వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందం, ఎంత ఆయన ఆమెకు చెల్లించాల్సి వచ్చింది అన్నది వార్తలకు ఎక్కింది. $38 బిలియన్ ఆయన ఆమెకు విడాకులు తీసుకోవాలి కాబట్టి చెల్లించాల్సి వచ్చింది. అది భారతదేశపు కరెన్సీలో చెప్పాలంటే 2,62,000 కోట్ల రూపాయలు ఆ విడాకుల యొక్క విలువ. దాని వెనకాల కారణం తెలుసు, జెఫ్ బెజోస్ వేరే ఒక స్త్రీతోటి సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం మెకాంజీకి తెలిసింది. చాలా కాలంగా వాళ్ళిద్దరి మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. చివరికి ఆమె ఆ వివాహ వ్యవస్థను రద్దు చేసుకోవాలనుకుంది. ఆయన కూడా దాని సిద్ధపడ్డాడు. 25 సంవత్సరాల కాపురం తర్వాత వారు వారి జీవితానికి, వారి వివాహ జీవితానికి పులుస్టాప్ పెట్టాలి, వేరువేరుగా జీవించాలని ఇష్టపడ్డారు. ఒకవేళ వారి వివాహ వ్యవస్థ వల్ల వాళ్ళ విడాకులకి ఇంత చెల్లిస్తున్నారు కాబట్టి వార్త న్యూస్ లోకి వచ్చింది కానీ, ఆ ఒక్క కుటుంబమే కాదు, అనేకమైన కుటుంబాలు దేవుని ఏర్పాటు, దేవుని నియమము, ఎందుకొరకు ఆయన వివాహాన్ని ఏర్పాటు చేశాడో ఆ విషయాలు తెలియకుండానే చీలిపోతా ఉన్నారు. కాబట్టి ప్రిలారా, అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో చూడగలిగాం. ఆ వివాహ వ్యవస్థ ఎలాంటి చీలికలకు, ఎలాంటి పతనానికి దారితీస్తూ వచ్చిందో కూడా వాక్యం నుంచి మనం చూడాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి యేసుక్రీస్తు ప్రభువుని ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు శోధిస్తూ అడుగుతున్న ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు ప్రభు ఇస్తున్న సమాధానం మనం చూడగలం. ఏదైతే ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో వివాహ వ్యవస్థను దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో చూసామో అదే మాట మనం మరలా ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అందుకే 5వ వచనము 6వ వచనములో ప్రభు ఇలా అంటున్నారు, ఈ 3977 నా నేను కలిశారు, మీరు మ్యూట్ లో పెట్టుకోవాలి, మీ వల్ల రికార్డింగ్ ప్రాబ్లం అవుతుంది, దయచేసి గమనించండి. 3977 కలిశారు, మీరు మ్యూట్ లో పెట్టుకోలేదు, నాయిస్ వస్తుంది. సరే, 19వ అధ్యాయంలోనే 5వ వచనము 6వ వచనములో మనం ఇలా చూస్తున్నాం ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పనని మీరు చదవలేదా? మనం ఆ మాట ఆదికాండము 2:24లో చూసాం. అదే వాక్యాన్ని ప్రభు ఇక్కడ కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ 6వ వచనంలో కాబట్టి వరకును ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. వివాహ వ్యవస్థలో ఇద్దరు జతపరచబడతారు అని మనం అనుకుంటున్నాం, కానీ ఇద్దరు భిన్న సంస్కృతి నుంచి వచ్చిన వారు, ఇద్దరు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు, కానీ వివాహ వ్యవస్థలో మనకు అర్థం కాని ఒక మర్మం ఏంటంటే వారిద్దరు కారు ఒకరే అంటున్నాడు ప్రభు. అయితే ఈ 19వ అధ్యాయంలో ఈ కాంటెస్ట్ లో యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి ఆ శాస్త్రులు ఆయన ముందుంచిన గొప్ప ప్రశ్న 3వ వచనంలో చూడగలం. పరిసయ్యులు ఆయనను శోధింపవల్లని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, 3వ వచనంలో వరకున్న ప్రాముఖ్యమైన ప్రశ్న విడాకులు. దేవుడేమో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, విడిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని చేయాలి, వాని కొరకు ఒక సహకారిని ఏర్పాటు చేయాలి, వారిద్దరిని ఏక శరీరముగా ఉంచి నరునికి మేలు చేయాలి అన్నది దేవుని యొక్క అభీష్టము. మానవుడు మాత్రం విడిపోవడానికి, మరలా కొత్త కొత్త సంబంధాలు డెవలప్ చేసుకోవడానికి అతడు అరులు చేస్తున్నట్లుగానే చూస్తాం. వారు సరాసరి వచ్చి, నా వివాహ వ్యవస్థను కట్టుకోవాలంటే నేనేం చేయాలి, నేను నా భార్యతో సఖ్యతగా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించడం లేదు. కానీ అసలు విడిపోవడానికి ఏమన్నా రూల్స్ ఉన్నాయా, అవకాశం ఉందా, తెంపేసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటే చెప్పు ప్రభు అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నారు. ఏ హేతువు చేత నేను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పాననియు. మీరు చదువులేదా, కాబట్టి వరకును ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక. తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అది దైవ నియమానికి విరుద్ధం. చట్టంలో డైవర్స్ ఉన్నాయి, డైవర్స్ కి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఈ గ్రౌండ్స్ మీద డైవర్స్ శాంక్షన్ చేయొచ్చు అన్నమాట చట్టంలో ఉండొచ్చేమో, కానీ దైవికమైన నియమంలో డైవర్స్ అన్న మాటకి ఆయన ఇష్టపడడం లేదు, ఆయన ఎంత మాత్రం అనుమతించలేదు. కాబట్టి దేవుడు జతపరిచిన వివాహ వ్యవస్థను నువ్వు కాపాడుకోవడమే తప్ప, అది ఎన్నికే, నాకు ఇంత డబ్బు ఉంది, నేను ఇచ్చేస్తాను, నేను తెంపేసుకుంటాను, నేను విడిపోతాను అంటే చట్టం దాన్ని ఒప్పుకుంటుందేమో, కానీ దైవిక చట్టం దాన్ని ఒప్పుకోవట్లేదు. అది జెఫ్ బెజోస్ అయినా, మెకాంజీ అయినా, ఎవరి సంబంధమైనా, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళైనా, ఏదైనా సరే, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే దేవుడు జతపరిచిన వారిని మానవుడు వేరు చేయకూడదు. ఎప్పుడైతే ప్రభు ఈ కంక్లూడింగ్ వర్డ్ చెప్పాడో 7వ వచనంలో వాళ్ళు మరొక వాళ్ళ దగ్గర ఉన్న ఒక మెలికి తీసుకొచ్చారు. 7వ వచనంలో అడుగుతున్నారు, అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించను? ఒక లా ఉంది కదా, ఒక లూప్ హోల్ ఉంది కదా. మోషే ద్వితీయోపదేశకాండ 24వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఆయనే విడిపోవచ్చు అని చెప్పి, విడిపోవాలంటే పరిత్యాగ పత్రిక డైవర్స్ నోటీస్ ఇమ్మన్నాడు కదా, మరి దానికి ఏమంటావు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాటకు సమాధానం చెబుతూ 8వ వచనంలో ఇలా అన్నాడు, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. దట్ ఈజ్ ఓన్లీ పర్మిషన్, నాట్ ఎంకరేజింగ్. ఆయన విడాకులను ప్రోత్సహించలేదు గాని మీరు ఆయన దగ్గరకు వచ్చి నా వల్ల కాదని చెప్పి తలకిందులుగా తపస్సు చేసి గగ్గోలు పడుతున్నారు కాబట్టి మీ బాధ తట్టుకోలేక సరే ఎలా చెయ్యండి అన్నాడు. అంతే తప్ప విడాకులు తీసుకోమని చెప్పి మోషే ఏమి ఎంకరేజ్ చేయలేదు, సెలవు ఇచ్చాడు అంతే. దట్ ఈజ్ ఓన్లీ పర్మిషన్, దట్ ఈజ్ నాట్ రైట్ అంతే. ఇంకా తప్పదు నా వల్ల కాదు అని అంటే సరే ఇది ప్రొసీజర్ అన్నాడు. కానీ ఆది నుండి అలాగ జరగలేదు. మీ హృదయ కాఠిన్యమును బట్టి, హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు మేలు కొరకు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేస్తే మానవుడు తన స్వార్థంతో వివాహ వ్యవస్థలో చేయరాని తప్పులు, వివాహ వ్యవస్థ లోపల నేరాలు, వివాహ వ్యవస్థ వెలుపల నేరాలు, వివాహానికి ముందు నేరాలు, భయంకరమైన నేరాలు మనం చూస్తా ఉన్నాం. మ్యారిటల్ అఫెన్సెస్ కొరకు మనం ఎరిగిన వారిగా ఉన్నాము. ఎక్కువ కేసులు కూడా అవేగా మనం డీల్ చేస్తా ఉన్నాం. అయితే ప్రభు అంటున్నమాట, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి డైవర్స్ కి ఆయన పర్మిషన్ ఇచ్చాడు కానీ ఆది నుండి అలాగూ జరగలేదు అంటూ, ఒకవేళ నువ్వు డైవర్స్ తీసుకుంటే, తర్వాత 9వ వచనంలో మనం వినకూడని కొన్ని మాటలు వింటా ఉన్నాం. 9వ వచనానికి వెళ్తే వ్యభిచారము అన్న మాట వాడాడు అక్కడ. వివాహము పరిశుద్ధమైంది, నిష్కలంకమైంది, అన్యోన్యమైంది, అన్నిటికంటే విలువైంది. ఈ మాటలు మనం గత వారంలో చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే విడాకులు అన్న మాటను చూసుకుంటూ వచ్చాం. 9వ వచనంలో వ్యభిచారము అన్న మాట చూస్తాం. ఇవన్నీ దేవుడికి నచ్చని పదాలు, ఆయన అసహించుకునే పదాలు. ఆయన అసహించుకునే పదాలే కానీ అవి సర్వసామాన్యమైపోయాయి సొసైటీలో, అవి సర్వసామాన్యంగా కనబడతా ఉన్నాయి. 9వ వచనంలో ఆయన అంటున్నాడు, వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెండ్లు చేసుకునేవాడు. సెకండ్ మ్యారేజ్. మనం 3వ మాట విన్నాం. ఒక మాట డైవర్స్ కోసం విన్నాం, 9వ వచనంలో వ్యభిచారం కోసం వింటున్నాం, కంటిన్యూషన్ లో మరొకతను పెండ్లు చేసుకోవడం, సెకండ్ మ్యారేజ్ కోసం వింటున్నాం. మరొకతను పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దాన్ని పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మొత్తంగా ఒక మాటలో చెప్పు ప్రభు అంటాడు, పెళ్లి చేసుకున్నావా జీవితాంతం బద్ధుడిగా ఉండు. విడాకులకి దేవుడు అనుమతించలేదు, మోషే అనుమతించడానికి కారణాలు ఇవి, కానీ దేవుడు జతపరిచిన వారిని మానవుడు వేరు చేయకూడదు అని కరాకండిగా బల్లగుద్ది చెప్పాడు. ఎప్పుడైతే ప్రభు ఇంత సూటిగా ఆ మాట చెప్పాడో, 10వ వచనంలో వాళ్ళు నోరు వెళ్ళబెట్టి ఇలా అన్నారు. 10వ వచనం చదవండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఆయన శిష్యులు భార్య భర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెండ్లు చేసుకున్నట యుక్తము కాదని ఆయనతో చెప్పారు. బాబు అలాగైతే నాకు పెళ్ళే వద్దన్నారు. అబ్బా, పెళ్లి చేసుకుంటే నమ్మకంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, బద్ధుడిగా ఉండు, జీవితాంతం కలిసి ఉండు అన్న మాట వినగానే ఎంత కష్టమైపోయిందో ఆ మాట, ఎంత కష్టమైపోయిందో ఆ మాట. నాకు తెలీదు ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం విన్న తర్వాత నెక్స్ట్ వీక్ తర్వాత వారిలో ఎంతమంది కలుస్తారో నాకు తెలీదు. మీరు కలిసినా కలవకపోయినా మీ జీవితాలు, మీ వివాహ వ్యవస్థలు బాగుండాలి కాబట్టి దేవుడు తన బైబిల్ గ్రంథంలో రాయించిన కొన్ని మాటలు మీతో పంచుకోవలసిందే. కాబట్టి ఆయన అంటాడు, వాళ్ళ శిష్యులందరూ అన్నారు వివాహ బంధం ఎలాంటిదైతే అసలు పెళ్లే చేసుకోకపోతే బాగుంటుంది, బ్యాచులర్ అయితే చాలా సంతోషం, పెళ్లి లేకుండా నా వంట నేను చేసుకున్నాను చేసుకుంటాను కానీ ఈ బాధలు ఈ పురాకు నేను పడలేను బాబు అన్నట్టుగా శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం వివాహ వ్యవస్థ కొరకు ఉన్నతమైన లక్ష్యాలు, దేవుని ఉద్దేశాలను గత వారంలో మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోనే 3-10 వచనాల్లోనే విడాకులు అన్న పదం కనబడింది, వ్యభిచారము అన్న పదం కనబడింది, రెండో వివాహము అన్న పదం కనబడింది. 12 వచనంలో ఇంకొక భయంకరమైన మాట కనబడుతుంది. 19:12 తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు అన్నాడు. నపుంసకత్వం అన్నది ఒకటి కనబడుతుంది. నపుంసకత్వం మనుషుల చేత నపుంసకులుగా చేయబడ్డవారు, ట్రాన్స్జెండర్స్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కూడా భయంకరమైన ఒక పాపం. కాబట్టి ఒకసారి మనం ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ మనం కొన్ని విషయాలను వాక్యం నుంచి ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. మొదటిగా దైవికమైన నియమం, దేవుడు మానవుని మేలు కొరకు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని, సాటి అయిన సహకారిగానే జీవిత భాగస్వామిని దేవుడే అనుగ్రహిస్తూ వివాహ వ్యవస్థను ఒక ఆదర్శమైన వ్యవస్థగానే ఆయనే ఏర్పాటు చేశాడు. వివాహం అన్ని విషయాల్లోనూ ఘనమైనది అని దేవుడే వివాహ వ్యవస్థను మెచ్చుతూ మాట్లాడిన మాట హెబ్రీ పత్రిక 13:4 మనం చూడగలం. అంత ఘనమైన వివాహ వ్యవస్థ, దేవుని ఏర్పాట్లో ఉన్న వివాహ వ్యవస్థ. ఈరోజు
ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్,
దేవుని ఏర్పాట్లో ఉన్న వివాహ వ్యవస్థ ఈరోజు తతనమైపోతున్నట్లుగా, చితికిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీనంతటికి కారణాలు ఏంటి, ఏంటి దీని వెనకాల ఉద్దేశాలు అన్న విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. అందుకోసం మనం అర్థం చేసుకుందాం. ఆది కాండము 2:24 దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. 2:24 మానవుని మేలు కొరకు ఒంటరిగా ఉన్న మానవుని యొక్క సాటి అన్న సహకారిని ఏర్పాటు చేయడం కొరకు ఆయన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ 24-25 వచనాలతో 2 ముగిసిపోయింది. 3 వివాహ వ్యవస్థలోనికి ఒకడు ప్రవేశించాడు. 3 ప్రారంభ వచనాన్ని చూడాలి. ఆది కాండము 3 ప్రారంభ వచనంలో వివాహ వ్యవస్థలోనికి ఒకడు ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన కాదు 3:1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా. అబ్బా, మధ్యలోనికి వాడు వచ్చాడు. ఎవరు? దుష్టుడు. ఒక ప్రశ్న వేశాడు, ఇది నిజమేనా? ఒక అనుమానం పుట్టిస్తున్నాడు, ప్రశ్నలేస్తున్నాడు, అనుమానం పుట్టిస్తున్నాడు. ఏదైతే చేయకూడదో దాన్ని చేపిస్తా ఉన్నాడు. 2:2 గొప్పగా ప్రారంభమైన వివాహ వ్యవస్థ 3:3 శాపగ్రస్తమైపోయినట్లుగా మనం చూస్తాం. కారణం, దుష్టుడు వివాహ వ్యవస్థని టార్గెట్ చేశాడు. దేవుడు వివాహ వ్యవస్థను ఆయన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వివాహ వ్యవస్థను పతనం చేయడానికి దుష్టుడు ఆ వివాహ వ్యవస్థలోనికి వాడు ప్రవేశిస్తా ఉన్నాడు. దేవుడు వివాహ వ్యవస్థను అన్నిటికంటే ఘనమైనది అని ఎందుకు అన్నాడు? వివాహ వ్యవస్థలో దేవుడు ఎందుకు పరిశుద్ధతను కోరుతున్నాడు? ఆ మాటలను మనం చూస్తే ఒకసారి హెబ్రీ పత్రిక 13:4 చాలా స్పష్టత ఆ వాక్యము మనం చూడగలం. హెబ్రీ పత్రిక 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, తర్వాత మాట ఇమిడియట్ గా పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అన్నాడు. ఆ రెండు మాటలు విడదీయలేము, ఆ రెండు మాటలు దేవుడు విడదీయాలనుకోవట్లేదు. నువ్వు ఎలాగన్నా పెళ్లి చేసుకుని నువ్వు ఎలాగన్నా ఉండు, పెళ్లి చేసుకుంటే చాలు. చాలాసార్లు పెద్దలు అంటా ఉంటారు, వీడు చెడు తిరుగుతా ఉన్నాడు, పెళ్లి అయితేనైనా సరే సరిగ్గా ఉంటాడని. దానికోసం కాదు దేవుడు ఏర్పాటు చేస్తా వివాహాన్ని. వివాహం అన్నది అర్థం చేసుకోకుండా వివాహంలో అడుగు పెట్టడం నీకు ఎంత మాత్రం క్షేమకరమైనది కాదు. అందుకోసం ఆయన అంటాడు, వివాహం అన్నిటిలోనూ ఘనమైనది అంటూనే ఇమీడియట్ గా ఆయనకు వార్నింగ్ ఇస్తున్నాడు. పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలను అన్నాడు. అంటూనే అదే వాక్యంలో కొనసాగింపులో ఇంకొక మాట మనం చూస్తున్నాం, ఆ వేశ్యాశంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఆ మూడు మాటలు ఎందుకు అని ఇమ్మీడియట్ గా అలా మాట్లాడాడు. ఘనమైంది అన్నాడు, నిష్కల్మషంగా ఉండాలన్నాడు, తీర్పు ఉంది అన్నాడు. వేశ్యాశంగులకును అంటే సెక్సువల్ ఇమ్మోరల్, ఆ వ్యభిచారులు అడల్టరర్స్, వేశ్యాశంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అన్నాడు. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో ఉన్న ఈ వివాహ వ్యవస్థను దుష్టుడు ఆది నుండి టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. వివాహ వ్యవస్థను పాడు చేయటమే వాడు ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నాడు. వాడు చెప్పుడు మాటలు చెప్తాడా, మూడో వ్యక్తిని తీసుకొస్తాడా, అపోహలు సృష్టిస్తాడా, అనుమానాలు కల్పిస్తాడా, ఏ విధంగానైనా వివాహ వ్యవస్థను పతనానికి తీసుకువెళ్ళటమే వాడుకున్న ఏకైక టార్గెట్. ఎందుకు దుష్టుడు వివాహ వ్యవస్థను అంత బలంగా టార్గెట్ చేస్తున్నారంటే, వివాహ వ్యవస్థ వెనకాల దేవునికి ఉన్న ఉద్దేశంలో మూడు ప్రాముఖ్యమైన మాటలు మనం చూడగలం. దేవుడు సృష్టికర్త, ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవుణ్ణి తన స్వరూపమును సృజించి స్త్రీ పురుషులుగా సృజించి వారిరువును కూడా ప్రతిష్ఠి చేయమన్నాడు. వారే పిల్లలు, గర్భఫలాలు. ఎంత ఆశ్చర్యం అంటే, అప్పటిదాకా మన జీవితంలోకి లేని పిల్లలు వివాహమైన 2-3 సంవత్సరాల్లోనే పిల్లలు మన కళ్ళ ముందు కనబడతారు. ఎక్కడి నుంచి పిల్లలు వచ్చారంటే, నా పిల్లలు అని చెప్పడానికి భర్తకు పూర్తి హక్కు లేదు, నా పిల్లలే అని చెప్పడానికి భార్యకు పూర్తి హక్కు లేదు, ఇద్దరు ప్రమేయం ఉంది, ఇద్దరు కూడా పూర్తి అజమాయిషి లేదు. అందుకే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవుడు వివాహ వ్యవస్థను ఆశీర్వదించాడు. దేవుడు సృష్టికర్త, వివాహములో ప్రతి సృష్టి జరగడానికి దేవుడు ఉద్దేశించాడు. రెండవ మాట, దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు వేరువేరు కాని ముగ్గురు ఒకటే, ఎలాగ ఒకటి ఎలా వేరువేరు అన్నది ఇప్పటికీ దైవికమైన మర్మము. అలాంటి త్రిత్వంలో ఏకత్వమైన దేవుడు అంటాడు, మీరు ఇద్దరు కాదు ఒకరే అన్నాడు. అంటే ఇద్దరు భిన్నమైన వ్యక్తులను తీసుకొచ్చి ఇద్దరు కాదు ఏక శరీరము అన్నాడు. దైవత్వంలో ఈ ఐక్యత ఎట్లా మర్మంగా ఉందో వివాహంలో ఐక్యత కూడా అలాంటి మర్మంగానే కనబడుతుంది. నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండాలి అన్నాడు. ఈ మూడు మాటలు వివాహ వ్యవస్థకి పునాది. దేవుడు వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారంటే, ప్రారంభించబడ్డ ఆదాము అవ్వలు అనే ఆ వివాహ వ్యవస్థ ద్వారా ఈ యావత్ సృష్టి తీసుకొని రావాలి అనుకున్నాడు. ఆ వివాహ ప్రారంభ వివాహ వ్యవస్థలోనే ఏదైనా కల్మషం ఉంటే, పాపం ఉంటే, అపరిశుద్ధత ఉంటే యావత్ సృష్టి ఎఫెక్ట్ అవుతుందని వారిద్దరితో మాట్లాడుతున్నారు. మీ ద్వారా కొన్ని జనరేషన్స్ రావాలి, మీ ద్వారా కొన్ని తరాలు రావాలి, మీ తర్వాత మీ పిల్లలు, మీ తర్వాత మీ మనవులు, మీ తర్వాత మునుమనవులు, ఇన్ని జనరేషన్స్ ఉన్నాయి. మీరు సరిగ్గా లేకపోతే మీ జీవితాలు ఇన్ని తరాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వివాహం ఘనమైనది, కానీ ఇట్ షుడ్ బి హోలీ అన్నాడు. అంతే, ఘనమైన వివాహ వ్యవస్థలో పరిశుద్ధత లేకపోతే యావత్ సృష్టి దాని వల్ల ప్రభావితం అవుతుంది. కాబట్టి జాగ్రత్త, వివాహ వ్యవస్థలో అపరిశుద్ధతకు ఏమాత్రమూ చోటు ఇవ్వద్దు. ఒకవేళ కాదు కూడదు అంటారా, మర్చిపోద్దు, వేశ్యాశంగులకును వ్యభిచారులకును నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. వివాహం దగ్గరే ఆయన ఇన్ని వార్నింగ్స్ ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఎందుకు దేవుడు ఆ 10 ఆజ్ఞల్లో వ్యభిచరించకూడదని ఆజ్ఞ పెట్టాడు? ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళ రాళ్లతో కొట్టి చంపాలి, మరణ శిక్షే వ్యభిచారానికి శిక్షగా ఆయన బైబిల్లో డిఫైన్ చేస్తాడు అని మనం అడిగితే, అంత జాగ్రత్త తీసుకోకపోతే సృష్టి మొత్తం పాడైపోద్ది, ఆయన యొక్క సంకల్పం అంతా పాడైపోద్ది, జనరేషన్స్ టుగెదర్ పాడైపోతాయి. కాబట్టి దేవుడు మ్యారిటల్ వ్యవస్థ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. విడాకులకి అవకాశం లేదు, వ్యభిచారానికి అవకాశం లేదు, రెండో వివాహానికి అవకాశం లేదు, సుఖాల కొరకు వివాహ వ్యవస్థను మనం మార్చేసుకోవడానికి ఆయన అవకాశం లేదు అంటేనే వివాహ వ్యవస్థ ఘనమైనది కానీ పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అన్నాడు. దేవుడు ఉద్దేశం ఇలా ఉంది, కానీ దైవికమైన ఉద్దేశానికి వ్యతిరేకంగా వాడు పనిచేస్తూ వివాహ వ్యవస్థను పతనానికి తీసుకు వెళ్ళాలి. కాబట్టి వాడు రెండవ అధ్యాయం 24వ వచనంలో వివాహం ఉంటే 3వ అధ్యాయం 1వ వచనంలో వాడు వచ్చేసాడు, సర్పము సమస్త భూజంతువుల్లో యుక్తి కలిగి ఆమె దగ్గరకు వచ్చి, ఇది నిజమా దేవుడు ఏదైనా చేయొద్దన్నాడా, దేవుడు ఏదైనా తినొద్దన్నాడా అని వాడు వచ్చి ప్రశ్నిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాడు వచ్చిన తర్వాత 3వ అధ్యాయంలో భార్యకు శాపం మనం చూస్తున్నాం, భర్తకు శాపం మనం చూస్తున్నాం, వారు శపించబడ్డ ఆ తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టే పిల్లలు కూడా శాపగ్రస్తులైపోయినట్లుగా 3వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియులరా, వాడి గురించిన ఒక మాట మనం చూసి వివాహ వ్యవస్థ ఎలా పతనమైపోయింది, ఎన్ని రకాల నేరాల కొరకు బైబిల్ వివాహ వ్యవస్థలో నేరాల కోసం మాట్లాడుతూ ఉందో మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనానికి వెళ్ళాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఎలా రాయబడింది, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేవుడే మానవులందరికి తండ్రి, దేవుడే మనందరి మీద అజమాయిషి చేయాల్సిన వాడు. కాని మనం ఏం చేస్తామంటే దేవుని మాట వినటం కంటే వాడి మాట వినటానికి ఇష్టపడి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం కంటే వాడు చెప్పినట్టుగా బ్రతకడమే శ్రేయస్సు అనుకుని వాడి మాటలకు చెవి యుగ్గాము. కాబట్టి మనకు తండ్రిగా వాడు మారిపోయి కూర్చున్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి ఎలాంటి వాడు అంటే, మీ తండ్రి దురాశాపరుడు, వాడు దురాశలు మీరు నెరవేర్చి కూర్చున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడి అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధకుడును, అబద్ధములకు జనకుడు. ఇది నిజమా, తినొద్దన్నాడా, వాడి ప్రశ్నలు అలాగే ఉంటాయి. వివాహ వ్యవస్థలో అన్నిటికీ మూలం అనుమానం. ఆ అనుమానం పుట్టించేవాడే వాడు. అనుమానం పుట్టించేవాడు రెండు ప్రాముఖ్యమైన మాటలు చూస్తున్నాం, ఒకటి దురాశ, రెండు అబద్ధం. ఈ రెండు వాడి స్వభావాన్ని తీసుకొచ్చి వివాహ వ్యవస్థలో పెట్టాడు. దురాశల వల్ల వివాహ వ్యవస్థలో భయంకరమైన పాపాలు మనం చూడగలుగుతున్నాం. అబద్ధాల వల్ల వివాహ వ్యవస్థలో బీటలను, చీలికలను, పగుళ్లను మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం ఒక యువదీకాల సమయంలో బైబిల్ గ్రంథంలో 4 రకాలైన పాపాల కొరకు మనం చూడాలి. 4 రకాలైన పరిస్థితులను వివాహ వ్యవస్థ ఎదుర్కొంటూ ఉంది. అందులో మొదటి పరిస్థితి పాలిగమి, బహుభార్యత్వం. దేవుడు బైబిల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏక భార్యత్వం కోసమే మాట్లాడాడు. ఆయన మోనోగమి కోసం మాట్లాడాడు తప్ప పాలిగమి కోసం మాట్లాడలేదు. ఒక్క పురుషుడు, ఒక్క స్త్రీ, పురుషుడు స్త్రీ ఇద్దరు ఏక శరీరం, ముగ్గురు అన్న మాటకు చోటు లేదు బైబిల్లో. ముగ్గురు ఏక శరీరం అవ్వటం సాధ్యపడదు. ఇద్దరు ఏక శరీరం అవ్వాలి అన్నది ఆయన యొక్క దైవికమైన నియమం. అయితే వాడు ఎప్పుడైతే వివాహ వ్యవస్థలో చొరబడ్డాడో వాడు ఏం చేశాడంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో వివాహ వ్యవస్థ పాడైపోయింది, ఆదికాండం 4వ అధ్యాయంలో బహుభార్యత్వం కనబడుతుంది. 4వ అధ్యాయము 19వ వచనంలో ఇలా చూస్తాం. ఆదికాండము 4వ అధ్యాయము 19వ వచనానికి వెళ్ళాలి. 4:19, లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లు చేసుకొనెను. లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లు చేసుకున్నాను. ఎప్పుడు వచ్చింది ఈ జాడ్యం అంటే ప్రారంభంలోనే. అన్నిటికీ మూలాలు భయ ఆదికాండమే. అందుకే మనం చాలా కాలంగా ఆదికాండం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ప్రారంభాల పుస్తకం. ప్రతి దాని యొక్క మూలాలు ఎక్కడున్నాయన్నది ఆదికాండంలో మనం పట్టుకోగలం. దేవుడు ఇద్దరినే వివాహంలో జతపరచాలనుకున్నాడు. కానీ 4:19 ముగ్గురు వివాహ వ్యవస్థలో కనబడుతున్నారు, ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు. అతడు ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. దాని తర్వాత వారసత్వం కొనసాగుతూ ఉంటది. విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము, ఆయనే సాక్షాత్తు హాగర్ను చేరదీయుటు. శారా ఉంది, అబ్రహాం ఉన్నాడు, ఇద్దరు ఆదర్శ దంపతులు. వాడు శారాలోకి ప్రవేశించాడు. ఏదో విధంగా నువ్వు ఆ పనికత్తి దగ్గరికి వెళ్ళు, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి. ఎవరు చెప్పు నీవు? దేవుడు చెప్పిన నియమమా? దేవుడు చెప్పిన నియమం కాదు. ఒక స్త్రీ తన భర్తతో అంటుంది, నాకు పిల్లలు కావాలి, నువ్వు నా పనికత్తి దగ్గరికి వెళ్ళు అని ఆమె పురుకొలుపుతా ఉంది. అబ్రహాం వారు మాట్లాడలేదు, దేవుని మాట వినలేదు, భార్య మాట విన్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమైందంటే ఇస్మాయేలు పుట్టాడు. ఇస్మాయేలు పుట్టాడు. ఈరోజు ప్రపంచం చీలిపోయింది. క్రైస్తవులు, ముస్లింస్ అబ్రహాం సంతానమే, క్రైస్తవులు అబ్రహాం సంతానమే, యూదులు అబ్రహాం సంతానమే, కానీ కొట్టుకు చేస్తున్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. ఆ ఇజ్రాయేల్ దేశం కోసం ఎప్పుడు మనం వింటా ఉంటాం, ఆ పాలస్తీనా, ఆ ఇజ్రాయేల్, ఇరాక్ ప్రాంతాలు బాంబు దాడులు జరుగుతూ ఉంటాయి. ఎందుకు బాంబులు వేసుకుంటున్నారంటే అన్నదమ్ములు, ఇస్మాయేలీలు ఇజ్రాయేల్ తనుకుంటున్నారు. ఇద్దరు కూడా అబ్రహాము, ఇద్దరు భార్యలు పిల్లలు. దేవుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే నడుస్తామో మన జీవితం ఆశీర్వాదకరం. దేవుని మాట పక్కన పెట్టి ఎవరి మాట విన్నా, సాతాను మాట విన్నా, దాని వల్ల మనం చూసేది చేదు ఫలాలు. ఆ రోజుతో అయిపోలేదు, ఈ రోజు కూడా ఈ భూగోళం మండిపోతూ ఉంది. కారణం వివాహ వ్యవస్థలోకి ప్రవేశించిన బహుభార్యత్వం అనే పాపం, బహుభార్యత్వం పాపం. దేవుడు దాన్ని అనుమతించలేడు. ఇండియన్ కల్చర్లో మరి దేవుడు అనేసరికి ఇండియన్ కల్చర్ అట్లాగే పరిచయం చేస్తుంది, దేవుడికి ఇద్దరు భార్యలు ఉండాల్సిందే. అది నియమంలో పెట్టేశారు అంతే, ఇద్దరు భార్యలు ఉండాలి. మరి మా దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటే మరి నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం తక్కువ తిన్నానా? అందుకే అన్అఫీషియల్ గానైనా సరే రెండో ఇల్లు పెట్టాలి, చిన్నిల్లు పెద్దిల్లు. ఆ చిన్నిల్లు పెట్టావంటే ఆడు మగాడు, ఆడు గొప్పడు, వాడికి నలుగురిలోనూ గొప్ప పేరు. మనం ఏం చేస్తున్నామంటే పాపానికి కలర్ వేస్తాం, పాపానికి కలర్ వేస్తున్నాం. దాన్ని పాపంగా మనం చూడడం లేదు, అదేదో మగతనంగా చూస్తున్నాం, అదేదో గొప్ప విజయంగా చూస్తున్నాం. పిల్లరా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. దేవుడు బైబిల్లో ఒక్క భార్య ఒక్క భర్త కోసమే మాట్లాడుతున్నాడు. దాన్ని దాటి నువ్వు ముందడి చేసావా, పతనం తప్పదు. ఆశీర్వాదానికి బదులు శాపాన్ని కొని తెచ్చుకోవాల్సిందే. గొప్ప జ్ఞాని ఈ భూలోకంలో అలాంటి జ్ఞానవంతుడు లేడు. ఆయనే ద గ్రేట్ సాల్మన్. సొలొమోను రాజు కోసం మనం వింటాం బహుభార్యత్వం, ఆయన జీవితంలో ఉన్న పాపం. ఎంత కఠినమైన బైబిల్లో రాయబడిందంటే, అంత జ్ఞానవంతుడు, దేవుణ్ణి ప్రత్యక్షతలు చూసిన వాడు, యెరూషలేములో దేవుని కొరకు మందిరాన్ని ప్రతిష్ఠించిన వాడు, అలాంటి వాడిని మనసును భార్యలు తిరిపివేశారు. ముగింపులో దేవుడికి దూరం అయిపోయాడు. కారణం అతడు చేసుకున్న భార్యలు. మొదటి పర్యవసనాన్ని మనం చూస్తున్నాం, పాలిగమి, బహుభార్యత్వం బైబిల్కి విరుద్ధమైంది. నువ్వు అధికారికంగా చేసుకున్నా అనధికారికంగా చేసుకున్నా దేవుడు దాన్ని ఎంత మాత్రం మెచ్చడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నిళ్ళకి చోటు ఇవ్వటం మంచిది కాదు, అది నీ పతనానికి కారణమవుతుందని దేవుడు తన వాక్యంలో చెప్తా ఉన్నాడు. రెండవ పతనాన్ని మనం చూస్తే విడాకులు. మనం ప్రారంభంలో మనం చూసాం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో విడాకుల గురించి మనం మాట్లాడుతూ ఉంటే, దేవుడు విడాకుల విషయంలో కూడా చాలా కఠినంగానే ఉన్నాడు. ఎలా అనుకుందాం, మరి మోషేకి అవకాశం ఇచ్చాడు, మోషేనే విడిపోవడానికి అవకాశం ఇచ్చాడు కదని మనం అనుకుంటే, ద్వితీయ ఉపదేశకాండంలో విడాకుల కోసం మాట్లాడుతున్న మోషే ఏమంటున్నాడో చూద్దాం. ద్వితీయ ఉపదేశకాండము 24వ అధ్యాయము 1-4 వచనాలకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 1-4 వచనాల్లో ఇలా రాశాడు మోషే ద్వారా ధర్మశాస్త్రంలో, ఒకడు స్త్రీను పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలను. డైవర్స్ నోటీస్ ఇచ్చి, డైవర్స్ కాగితాలు ఇచ్చేసి పంపించే బాబు అన్నాడు. చాలా బాగుంది. కొంచెం కిందకు వెళ్ళండి. రెండో వచనంలో ఏమంటాడు, ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకొనవచ్చు. సెకండ్ మ్యారేజ్ కూడా పర్మిషన్ వచ్చింది, డైవర్స్ కి పర్మిషన్ వచ్చింది, సెకండ్ మ్యారేజ్ కూడా పర్మిషన్ వచ్చింది. మూడవ వచనానికి వెళ్దాం. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలానేమి, ఆమెను పెండ్లు చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలానేమి. ఆ నాలుగవ వచనం, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లు చేసుకున్నట్టుకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏమేమి తప్పే ఉంది? మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది, రెండవ పెళ్లి చేసుకుంది, రెండవ భర్త చనిపోయాడు, రెండవ భర్తకి నచ్చక వదిలేశాడు. ఈమె వచ్చి మళ్ళీ మొదటి భర్తను పెళ్లి చేసుకుంటే తప్పేముందంటే ఆయన అంటాడు నాలుగవ వచనంలో, ఆమెను మరలా పరిగ్రహింపబడకూడదు. ఎలా? ఆమె తన్ను అపవిత్రపరుచుకొనను, అది యెహోవా సన్నిధికి హేయము. రెండో మ్యారేజ్ చెప్పడానికి బాగానే ఉంది, డైవర్స్ చెప్పడానికి బాగానే ఉంది, ఆయన అంటాడు ఆ రెండు నువ్వు చేసావు, అపవిత్రపరుచుకున్నావు, మరలా మొదటి భర్తను కలవకూడదు అన్నాడు. లీగల్ టర్మాలజీలో తప్పు కాకపోవచ్చు, బైబిల్ టర్మాలజీలో తప్పే. బైబిల్ దైవిక చట్టం ముందు నేరమే. ఆ భాష మనం డైవర్స్ వాడినా, రీమ్యారేజ్ వాడినా, సెకండ్ మ్యారేజ్ అనే పదం వాడినా అలవాటు అయిపోయిన పదాలు మనకు పెద్ద నొప్పి అనిపించట్లేదేమో, కానీ దేవుడు అంటాడు అది అపవిత్రము అన్నాడు. కానీ వివాహ వ్యవస్థలో ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న ఆ మాట చాలా కఠినంగా మనకు కనబడుతుంది. అందుకే మార్కు సువార్త 10:11-12 వచనాలు చూడాలి. మార్కు సువార్త 10:11-12 వచనాలకు వెళ్దాం. 11-12 వచనాలు ఇలా రాయబడింది, అందుకైన తన భార్యను విడనాడి మరొకతను పెండ్లు చేసుకునేవాడు, అంటే డైవర్స్ రీమ్యారేజ్ బాగుంది, భార్యను విడనాడి మరొకతను పెండ్లు చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమై విభిచరించువాడగును, మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరొకరిని పెండ్లు చేసుకునేలా ఆమె విభిచరించినదగును అని వారితో చెప్పాను. ఇద్దరికి ఆయన మాట్లాడుతున్న మాట, డైవర్స్ అండ్ రీమ్యారేజ్ నథింగ్ బట్ ప్రాస్టిట్యూషన్ అన్నాడు. అంతే, మీరు నచ్చినా నచ్చకపోయినా బైబిల్ టర్మినాలజీ అంతే. దేవుడు ఒక పురుషుడు ఒక స్త్రీ, అది పవిత్రమైన బంధం అన్నాడు, అది దైవికమైన ఏర్పాటు. ఆ ఇద్దరు ఈ కలయిక ద్వారా ప్రతి సృష్టి జరగాలి, పిల్లలు పుట్టాలి. ఆ ఇద్దరు దేవుని యొక్క మర్మమైన త్రిత్వాన్ని వాళ్ళు సమాజంలో బయలుపరచాలి. వాళ్ళు మనస వాచ కర్మన అన్ని విషయాలను ఏకీభవించేవారుగాను వారు ఉండాలి అన్న దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎట్లాగైతే పరిశుద్ధుడో, మ్యారేజ్ ఆ కుటుంబం అన్నది ఈ ప్రకృతికే ఒక బేసిక్ యూనిట్ గా ఆయన తీసుకున్నాడు. ఆ బేసిక్ యూనిట్ చెడిపోతే మొత్తం కన్స్ట్రక్షన్ చెడిపోద్ది. కాబట్టి ఆ బేసిక్ యూనిట్ లో ఎంత మాత్రం పాపం రావడానికి అవకాశం ఇవ్వద్దు అని అన్నాడు ఆయన. కానీ డైవర్స్ విషయానికి వచ్చేసరికి ఆయన చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కడ బైబిల్లో ఆస్కారం లేదంటే రెండు మాటల దగ్గర దేవుడు డైవర్స్ కి పర్మిషన్ ఇచ్చాడు. ఒకటి వ్యభిచారము అన్న పాపం వివాహంలోకి వస్తే డైవర్స్ తీసుకోవచ్చు, ఎంకరేజ్ చేయలేదు, తీసుకోవచ్చు, పర్మిసిబుల్ అంతే. రెండవది ఒక వ్యక్తి లేకపోతే ఒక స్త్రీ ప్రభు నమ్ముకుంది, ఆమె జీవిత భాగస్వామి నేను కావాలా నీకు ప్రభువు కావాలా అన్నాడు. ప్రభును వదులుకోవటం మన ఆత్మకి ఎంత మాత్రం క్షేమం కాదు, మనం ప్రభును వదులుకోలేము. కాబట్టి అతడు ఆమెతో వివాహంలో ఉండడానికి ఇష్టపడడం లేదు, వేరైపోవడానికి డైవర్స్ కోరతా ఉన్నాడు, అక్కడ డైవర్స్ ఇవ్వచ్చు అన్నాడు. ఈ రెండు గ్రౌండ్స్ మీరు తప్ప డైవర్స్ కోసం ఆయన నోరెత్తొద్దు అన్నాడు, మాట్లాడొద్దు అన్నాడు. ఆ రెండు కూడా పర్మిసిబుల్ అంతే, అనుమతిస్తున్నాడు తప్ప అక్కడ నువ్వేమైనా ఆగి సరి చేసుకోగలవా, జీవితాన్ని కట్టుకోగలవా అంటే వాళ్ళని కూడా అన్నాడు. అంతే, అక్కడ జాగ్రత్త, నువ్వేమైనా చేయగలవా చేసుకో, లేదు నా వల్ల కాదంటవా పర్మిటెడ్ అంతే, నాట్ థ్యాంక్స్ అండ్ పర్మిటెడ్, అంతవరకే నేను అవకాశం ఇస్తాను అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:11 వచనాలకు వెళ్దాం. 7:11 వచనాలు, మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. అది దైవికమైన నియమం. భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసినట్ల పెండ్లు చేసుకునకుండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యదింకూడదు. అవకాశం ఆయన ఇవ్వట్లేదు, ఆయన ఒప్పుకోవట్లేదు. 14వ వచనంలో ఏమవుతుంది డైవర్స్ తీసుకుంటే అంటే దాని వల్ల జరిగే భయంకరమైన పరిణామం మాట్లాడుతున్నాడు. 14వ వచనం, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారి పవిత్రులు అన్నాడు. భార్య భర్తలు వారిద్దరు వేరైపోవాలి, విడిపోవాలనుకుంటే మీ వల్ల ఒక ప్రతిష్ఠ జరిగింది, మీ గర్భాన పిల్లలు పుట్టారు, మిమ్మల్ని బట్టి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అన్నాడు. పిల్లలు అపవిత్రులైపోతారు. వివాహ వ్యవస్థలో అపవిత్రత వస్తే, వివాహ వ్యవస్థ పతనమైపోతే దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది. పిల్లల జీవితాలు పాడైపోతాయి, పిల్లల జీవితాలు పాడైపోతాయి. కాబట్టి ఒకరిని బట్టి ఒకరు మారండి తప్ప మీరు విడిపోదామని ట్రై చేయొద్దు, విడిపోయారా మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి అంటున్నాడు 14వ వచనంలో. కొంచెం మనం ముందుకు వెళ్ళి చూడగలిగితే 15వ వచనం తర్వాత వచనం అన్నాడు, అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చు, అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. సమాధాన పడండి అన్ని విధాలుగా మంచిది, కానీ అవిశ్వాసి నేను నువ్వు ప్రభువును విధులు పెడితేనే నీతో కాపురం చేస్తానంటే ప్రభువు కొరకే మాత్రం నిలబడండి. ఆ సమయంలో ఎడబాయాల్సి వస్తే ఎడబాసినా ఎడబాయొచ్చు, అతను దూరంగా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు, ఆమె నీతో కాపురం చేయలేనంటే లెట్ షీ గో వదిలే అన్నట్టుగా మాట్లాడాడు తప్ప ఆ మాటలోని మళ్ళీ 15వ వచనం చివరంటాడు, సమాధానంగా ఉండేటప్పుడు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే బైబుల్ నో వే పర్మిటెడ్ డైవర్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు విడాకులకి ఆయన అనుమతించట్లేదు. కారణం, దాని ద్వారా దేవుని యొక్క ప్రతి సృష్టి ఎఫెక్ట్ అవుతుంది, దేవుని యొక్క స్వరూపం ఎఫెక్ట్ అవుతుంది, దేవుని యొక్క స్వభావం ఎఫెక్ట్ అవుతుంది, దేవుని యొక్క ప్రణాళిక పాడవుతుంది, నీ గర్భాన్ని పుట్టిన నీ పిల్లల జీవితాలు వారి భవిష్యత్తు పాడవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, పెళ్లి చేసుకోకుండా ఉంటావా మంచిది, పెళ్లి చేసుకున్నావా విడుదల కోరొద్దు, ఆ వివాహ వ్యవస్థలోనే నమ్మకంగా కొనసాగు అన్నాడు. మనం రెండు పాపాలను చూస్తూ వచ్చాం, ఒకటి బహుభార్యత్వం ఆయన ఒప్పుకోలేదు, రెండు విడాకులు మళ్ళా రెండవ మ్యారేజ్ చేసుకోవడం ఆయన ఒప్పుకోవట్లేదు. మూడవది హోమోసెక్సువాలిటీ. హోమోసెక్స్ కొరకు బైబిల్లో దేవుడు కరాఖండగా మాట్లాడుతున్న మాటలు మనం చూసాం. అందుకే ప్రారంభ వాక్యం మత్తయి సువార్త 19:12లో మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారి కోసం మనం మాట్లాడుతున్నాం. పిల్లరా, ఇండియన్ పెనల్ కోడ్ లో సెక్షన్ 377 అన్నాచురల్ సెక్స్ ఇస్ అఫెన్స్ అన్నది మనకు తెలుసు. ప్రకృతి విరుద్ధమైన కలయికను ఇండియన్ పెనల్ కోడే నేరంగా పరిగణిస్తా ఉంది. ఆ చట్టాన్ని సవాలు చేస్తూ చాలా కాలంగా ఎల్జీబీటీక్యూ బృందాలు, ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్యూర్, వీళ్ళు ఈ బృందాలు మొట్టమొదటిగా ఢిల్లీ హైకోర్టులో 2009వ సంవత్సరంలో వాళ్ళు ఫైల్ చేసినప్పుడు అది వాళ్ళ యొక్క మానవ హక్కులకు లేదా స్వేచ్ఛ హక్కుకి అది భంగం కలిగించేదిగా ఉందని చెప్పి వాళ్ళకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు 2009వ సంవత్సరంలో తీర్పు ఇచ్చింది. దాన్ని మళ్ళా సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పుడు 2013వ సంవత్సరంలో ఇండియన్ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ హైకోర్టుని కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత మరలా వాళ్ళు ఫైట్ చేస్తూనే వచ్చారు. భయంకరమైన పరిణామం గత సంవత్సరంలో మనం చూసాం. 2018 సెప్టెంబర్ 6వ తేదీన ఇండియన్ సర్వోన్నత న్యాయస్థానం, భారత అత్యున్నత న్యాయస్థానం 377 సెక్షన్ ని రద్దు చేస్తూనే కొట్టివేస్తూనే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏం చెప్తుందంటే, ఒక పురుషుడు మరొక పురుషునితోటి వివాహం చేసుకోవచ్చు, ఒక స్త్రీ మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. వారి ఎల్డర్స్ కాబట్టి వారి అభిష్టానికి అనుకూలంగానే భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వటం అన్నది. అది ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో, అది తీర్పు ఇచ్చిన తర్వాత ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారో, ఎంతమంది బాహాటంగా బయటకు వచ్చారో. మనము దానికోసం మాట్లాడుకోవడం, మౌనంగా ఉండటం మంచిది, క్రిస్టియన్స్ ఈ విషయాలు మాట్లాడొచ్చా, బైబిల్లో ఈ విషయాల కోసం ప్రస్తావించవచ్చా, ఉదయాన్నే పరిశుద్ధమైన మాటలు వినడానికి, ఉదయం నెమ్మదిగా ఉండడం కోసం ఏం వచ్చాం, వచ్చిన తర్వాత ఈ లేనిపోని మాటలని చెప్తున్నాడని చెప్పి మీరు అనుకోవద్దు. బి ప్రాక్టికల్. మన వాస్తవ జీవితం ఎలా ఉందో దాన్ని చూసుకొని దానికి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది తప్ప ఊహల్లోకంలో బ్రతకడం వల్ల ఏమి ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. హాస్టల్లో చదువుకున్న పిల్లల మధ్య హోమోసెక్స్ అని పాపం కనబడుతుంది, జైల్లో ఖైదీల మధ్య హోమోసెక్స్ అని పాపం కనబడుతుంది. అసలుకి ఇంటర్నెట్ లో చూస్తా ఉంటే ఎంతగానో చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ హోమోసెక్స్ అని పాపంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రకృతి విరుద్ధమైన ఈ పాపంలో వాళ్ళు పడిపోతా ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నమాట, మనుషుల వలన నపుంసకులుగా చేయబడ్డవారు. నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను పురుషునిగా పుట్టినా స్త్రీగానే సర్జరీ చేయించుకొని మారిపోతాను. నా మనసు అలాగుంది కాబట్టి నేను స్త్రీగా పురుషుడిగా ఉన్నా స్త్రీగా మారిపోతాను, స్త్రీ పురుషుడిగా మారిపోతానని సర్జరీలు చేయించుకొని వాళ్ళు మారిపోతా ఉన్నారు. దేవుడు దాన్ని చాలా సీరియస్ గానే దేవుడు తన వాక్యంలో చూస్తా ఉన్నాడు. భారత అత్యున్నత న్యాయస్థానం చెబితే చెప్పొచ్చుగాక, దేవుడు న్యాయస్థానం ముందు ఏ న్యాయస్థానపు తీర్పులు లెక్కలోకి రావు. కాబట్టి జస్టిస్ మల్హోత్రా బెంచ్ 2018 ఇచ్చిన ఆ శిక్ష అప్పుడు దాకా అన్నాచురల్ సెక్స్ 10 నేరంగా కనబడితే ఆ తర్వాత అది హక్కుగా మారిపోయింది. ఎల్జీబీటీకి బృందాలు దాన్ని ఎంతో హక్కుగా తీసుకుని పోరాటంలో విజయం సాధించినట్లుగా, ఏదో గొప్ప ప్రపంచం జయించినట్టుగా వారు ఉన్నారు. కానీ దేవుడు న్యాయ సింహాసనం ముందు తలదించుకోక తప్పదు, భయంకరమైన తీర్పులోకి వెళ్ళక, పాతాళంలోకి వారు వెళ్ళిపోక తప్పదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లేవీకాండం 18:22 వెళ్దాం. లేవీకాండం 18:22 వెళ్దాం. ఆయన ఇలా చెప్తా ఉన్నాడు, ఆ స్త్రీ శయనము వలె పురుషుని శయనము కూడదు, అది హేయము అన్నాడు. పురుషుడు స్త్రీ అది ఆదర్శము, అది దైవ నియమము. స్త్రీ స్త్రీ, పురుషుడు పురుషుడు, అది హేయము, అది జరగకూడదని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. రోమాపత్రిక మొదటి అధ్యాయము 26-27 వెళ్ళాలి. రోమాపత్రిక మొదటి అధ్యాయము 26-27 ఇలా అన్నాడు, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి. లెస్బియన్స్ కోసం ఆయన మాట్లాడుతున్నాడు. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులైతురి అన్నాడు. గేస్ కోసం మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత మాత్రం మెచ్చడం లేదు, దాన్ని పాపముగా ఆయన క్లియర్ కట్ గా మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 ఆయన ఉపయోగించిన పద ప్రయోగాన్ని మనం చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 ఇలా రాయబడింది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియలేదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను. ఆడంగితనంగా లెస్బియన్స్ కోసం మాట్లాడుతున్నాడు ఆయన, గేస్ కోసం మాట్లాడుతున్నాడు. ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాయబడిన దైవికమైన మాటలే. ఈ రోజు అది విపరీతమైన రూపాలు దాల్చుకొని వెళ్ళిపోయింది. ఎన్ని రూపాలు మార్చుకున్నా ఆయన క్లియర్ కట్ గా మాట్లాడుతున్న మాట, పురుష సంయోగులు, ఆడంగితనం గలవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నది ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 8:11 మనం చూడాలి. మొదటి తిమోతి పత్రిక 8:11 ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు మాట్లాడుతూ అక్కడ పురుష సంయోగులు అన్న పద ప్రయోగం జరిగింది. పురుష సంయోగులు ధర్మశాస్త్రానికి లోబడి వారి జీవితాన్ని మార్చుకోవాలి అంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక 2 దేవుడు ఆయన సజీవ దహనం చేశాడు, నేల మొలకలు సైతం కాల్చివేశాడు. ఆ 2 పేరు సుధోమ గోమర్రా పట్టణాలు. ఆ పట్టణ ప్రజల యొక్క భయంకరమైన పాపపు స్థితి ఏంటంటే, ఆ రోజుల్లో ఇంట్లోకి 2 వచ్చారు. ఆ ఇంటి చుట్టూ ఆ ఊర్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరు కూడా కూరారు. వాళ్ళు వచ్చి అంటారు, మీ ఇంట్లోకి వచ్చిన ఈ ఆ ఇద్దరు మనుషులను ఈ రాత్రి బయటకు తీసుకునిరా, మేము వాళ్ళని కూడాలి అంటాడు. నోటి బయటకు వచ్చి అన్నాడు, వివాహం కాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లను పంపిస్తాను, వాళ్ళు వదిలేయండి అంటే ఆడలు మాకు వద్దు మగాలే కావాలని చెప్పేసి అంటారు. ఎంత భయంకరమైన పరిస్థితి సుధమ గోమరలో ఉందో. ఆ సుధమ గోమర పట్టణాల దుస్థితి నుంచే సుడోమ అన్న పదం ఈరోజు మన డిక్షనరీలో పదం కనబడుతూ ఉంది. దేవుడు ఆ పాపాన్ని ఎంత మాత్రం ఓర్చుకోలేదు, ఆయన అగ్ని గంధకాలు ఆకాశం నుంచి కురిపించి నేల మొలకలతో సహా ఆ పట్టణాన్ని నాశనం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రిలరా అర్థం చేసుకుందాం, ఈ రోజు దాన్ని భారత సుప్రీంకోర్టే దాన్ని అనుమతించొచ్చు గాక, కానీ దేవుని యొక్క న్యాయ సింహాసనము ఆయన న్యాయ చట్టం దాన్ని ఎంత మాత్రం సహించేదిగా లేదని ఒకసారి మనం గమనించాలి. నాలుగవ పాపాన్ని మనం చూస్తే లైంగిక దుర్నీతి కోసం బైబిల్లో మనం చూస్తున్నాం. సెక్సువల్ ఇమ్మోరాలిటీ కోసం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు దాకా మూడు విషయాలు మనం చూసాం. దేవుడు బహుభార్యత్వానికి అనుమతించలేదు, విడాకులకి రీమ్యారేజ్ కి అనుమతించలేదు, హోమోసెక్సువాలిటీకి ఆయన అనుమతించలేదు, నాలుగవది లైంగిక దుర్నీతికి ఆయన అనుమతించట్లేదు. లైంగిక దుర్నీతి అన్న వాటిలో ఐదు మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐదు మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ లైంగిక దుర్నీతి కోసం ఐదు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆదర్శ వివాహ బంధం అంటే పతనమైపోయిన వివాహ వ్యవస్థ తిరిగి కట్టబడడం సాధ్యమా అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే సమయం అవుతా ఉంది కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పినా మీకు కావలసిన విషయాలు అందువు. ప్రభుత్వం అయితే మరి ఇక్కడ ఆపి నాలుగో లైంగిక దుర్నీతి కోసం ఆయన మాట్లాడిన మాటలను మనం పరిగణలకు తీసుకోవటం, వాటి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవటం మంచిది. ఒక మాట మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. పిల్లరా, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే, నేను నా జీవిత భాగస్వామి తోటి నమ్మకంగా ఉంటలేదు, తెలుసా తెలియకో చెప్పుడు మాటలు విను, లేకపోతే నా కోప తాపాల వల్ల నా ఉద్రేకాల వల్ల నా వివాహ వ్యవస్థను పాడు చేసుకున్నాను, నా భార్యకు అపనమ్మకస్తుడిగా మారిపోయాను, నా భర్తకు అపనమ్మకస్తురాలుగా మారిపోయాను, ఈ దేవుని యొక్క దైవికమైన చట్టంలో చెప్పిన ఘోరమైన శిక్షలకు నేను అర్హురాలుగా ఉన్నాను అన్న తలంపు ఎవరికైనా ఉంటే, మనందరికీ ఆదరణ కలిగించే గొప్ప మాట ఏంటంటే సెక్సువల్ అఫెన్సెస్ అన్నది శిక్షార్హమే కానీ దేవుని చట్టంలో వివాహ సంబంధమైన ఈ పాపాలు దేవుడు తీవ్రంగానే రాళ్లతో కొట్టి చంపాల్సిన అంత నేరమైన పాపాలుగానే ఆయన మాట్లాడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన కనికర ముందు ఏ పాపం కూడా క్షమించలేనంత పెద్దదిగా మనం చూడలేకపోతున్నాం. అంటే అది ఎంత ఘోరమైన పాపమైనా, అది ఎంత ఘోరమైన స్థితిలో మనం దాటుకుని ముందుకు వచ్చినా, మనం ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నా దేవుడు సర్వశక్తిమంతుడు, నీ పరిస్థితి అంతటినీ మార్చడానికి ఆయన సమర్థుడు. ఆయన గొప్ప ఆదరణకరమైన మాటలే పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. కాబట్టి ఒక మాట మనం చూడాలి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయానికి వెళ్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనము 9వ వచనములో ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. 8వ వచనము 9వ వచనములో మనము పాపము లేని వారమని చెప్పుకునేట్ల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మనము పాపము లేని వారమని చెప్పుకునేట్ల మనలను మనమే మోసపుచ్చుకుందుము. నేను ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చెప్పాలి. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి బైబిల్ చెబుతా ఉన్నప్పటికీ మన హృదయ స్థితి మనకు అర్థం కాదు. నేను ఒక వివాహమైన తర్వాత ఒక మ్యారేజ్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవడానికి అవకాశం వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ మ్యారేజ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసింది మేము. ఒక వృద్ధ దంపతులు, వారు సుమారుగా 40 సంవత్సరాల వివాహ జీవితాన్ని నమ్మకంగా కొనసాగించి ఎందరైతే వివాహం చేసుకుని వారు చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దగా మార్చుకొని వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటా ఉంటారో, అలాంటి అనేక వందల మందికి కౌన్సిలింగ్ ఇచ్చిన మ్యారేజ్ కౌన్సిలర్స్ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజు ఆ మీటింగ్ లో ఉన్నాము. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు, భర్తకి భార్య ఏమి తక్కువ కాదు, భార్యకు భర్త ఏమి ఎక్కువ, భార్య కంటే భర్త ఎక్కువ కాదు, ఈ తారతమ్యాలు లేవు, మేము ఎట్లాగా ఒకరినొకరు క్షమించుకుంటూ వచ్చాం, ఒకరినొకరు ఆదరించుకుంటూ వచ్చాం, మా జీవితాలు మేము కట్టుకుంటూ వచ్చాము అన్న మాటలు వారు చెబుతా ఉన్న తర్వాత, అప్పుడు దాకా నాలో ఏమి తప్పు లేదు, తప్పేమన్నా ఉంటే నా భార్యలను తప్పు ఉండాలి, నేను అన్ని విషయాలను పర్ఫెక్ట్ అనుకుంటున్న నేను. ఆ రోజు ఆ మ్యారేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత ప్రభు సన్నిధిలో చెప్తా ఉన్నాను, ఆ రోజు రాత్రి నా భార్య దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని ఇద్దరు మోకరించి, ఆమె ఇప్పుడు దాకా నాలో ఏ తప్పులు నాకు కనబడలేదు, అన్ని కూడా నీ తప్పులే కనబడుతున్నాయి అనుకున్న నేను ఆమె దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని కన్నీళ్లతో కలిసి ప్రార్థన చేసిన తర్వాత, అప్పుడు దాకా ఇద్దరము ఫిజికల్ గా ఉన్నాము కానీ ఎక్కడో మనసుల్లో కలవలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రభు చేతులు పట్టుకుని ప్రార్థన చేసిన తర్వాత ఎంతో సమాధానం ఇచ్చాడు. అప్పటి నుంచి వివాహ వ్యవస్థలో కలిసి ప్రభులోను వివాహ వ్యవస్థలోను మేము కొనసాగలుగుతా ఉన్నాం. పిల్లలా, ఒక మాట చెప్పగలను, ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మన కళ్ళ ముందుంచి ఆయన అంటున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. కాబట్టి నా భార్య చెడ్డది, నా భర్త చెడ్డోడు, ఈ ప్రసంగం నా భర్త వింటే బాగున్ను, నా భార్య వింటే బాగున్ను, వాళ్ళు మారితే బాగున్ను అని వాళ్ళ కోసం ఆలోచించొద్దు. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం దగ్గరకు వచ్చి వివాహ వ్యవస్థకుడికి ఈ మాటలన్నీ విన్న తర్వాత నీ జీవితాన్ని నేను పరీక్ష చేసుకోవటం మంచిది. అందుకే ఈ వాక్యం మాట్లాడుతున్న ఆయన అపొస్తలులైన యోహాను పండి ముసలితనం ముందు ఉన్నాడు. ఆయన ప్రభు చేత ప్రేమించబడ్డ శిష్యుడిగా పిలువబడ్డాడు. ప్రభు చేత ప్రేమించబడ్డ శిష్యుడైన ఆ యోహాను అంటాడు, మనము ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అన్నాడు. ఆయన్ని తనతో కూడా కలుపుకొని ఆయన మాట్లాడుతూ, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. ప్రియులారా, ఉదయకాల సమయంలో అని అంటాడు 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుంచి దేవుడు క్షమించడానికి, దేవుడు క్షమించలేనంత గొప్ప నేరాలుగా వివాహ నేరాలు మనకు కనబడతాయేమో, కానీ దేవుడు అంటాడు యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించగలదు, పవిత్రపరచగలదు. ప్రియులారా, మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. మన లైఫ్ పార్ట్నర్ కి మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం, దేవునికి ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం. ఒకవేళ కొన్నిసార్లు పరిస్థితి ఎట్లా ఉంటదంటే, మన ఉన్న పరిస్థితిని బట్టి మనం ప్రభుని ఎరిగిన వారిగా ఉంటాము, మన జీవిత భాగస్వామి ప్రభుని ఎరిగిన దానిగా ఉండకపోవచ్చు, ఎరిగిన వాడిగా ఉండకపోవచ్చు. కానీ ప్రభుని ఎరిగిన నీ మీదే రెస్పాన్సిబిలిటీ ఆయన పెట్టాడు తప్ప ఎరగని వారి మీద రెస్పాన్సిబిలిటీ పెట్టలేదు. నువ్వే నీ జీవితాన్ని కట్టుకోవాలి, నీవే నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలి, నీవే నీ కుటుంబంలో ఆదర్శంగా ఉండాలి, నీవే ఒక మెట్టు దిగాలి, తగ్గించుకోవాలి, క్షమాపణ అడగాలి. పతనమైపోయిన నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోవడానికి ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి, నీ జీవిత భాగస్వామి దగ్గర క్షమాపణ వేడుకోవాలి, ఓర్చుకోవాలి, సహించుకోవాలి, సమాధాన పడాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలని ఆయన మాట్లాడుతున్నాం. మనము మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు గనక నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి ఆయన మన పాపాలను క్షమించి విడిపిస్తాడు అని ఆయన వాక్యం ద్వారా మనం వింటూ ఉండగా, ప్రిలరా, ఒకవేళ మనం ఏమైనా ఆయన వాక్యంలో చూపించినట్లుగా ఈ నేరాల్లో దేనికైనా గతంలో అడుగు వేస్తుంటే ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవడం మీ జీవితాలకు ఆశీర్వాదకరం, మీ జీవితాలకు శ్రేయస్కరం. ఒక ఆయన కోసం నేను చెప్పగలను, చాలా ఆసక్తిపరుడు, చాలా ప్రార్థన పరుడు, దేవుడే నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు లేకపోతే నేను ఈ రోజు ఎలాగుండేవాడిని కాదు. ఆ ఒక అప్పాల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నప్పుడే ఒక రోజు ఆయన రూమ్ కు పిలిచాడు, వెళ్ళాను అన్న, నాకు భార్య ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను ఎట్లా చెయ్యాలి, నేను ఏం చెయ్యాలి, ఏం చెప్పమంటాడు, చేతిలో బైబిల్ ఉంది, క్రైస్తవుడు, నాకు భార్య ఉంది, నా భార్యను ప్రేమిస్తున్నాను, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రేమిస్తున్నాను, మరి నన్నేం చేయమంటావు. మర్చిపోవద్దు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుడు ఎంత మాత్రము థర్డ్ పర్సన్ కి ఛాన్స్ ఇవ్వలేదు, లైంగిక దుర్నీతికి ఆయన ఒప్పుకోవట్లేదు. వివాహము ఇద్దరి మధ్య అది పరిశుద్ధంగా ఉండాల్సింది, పాన్పు నిష్కల్మషంగా ఉండాల్సిందే. లేదంటావా, దేవుడు కఠినంగా మాట్లాడుతున్న మాట, వేశ్యాసంగులకును వ్యభిచారులకును ఆయన తీర్పు తీరుస్తాడు. పిల్లలారా, దేవుని ఉగ్రత ముందు మనం నిలవలేము. ఆయన బిడ్డలుగా, ఆయన ఆశీర్వాదానికి పాత్రలుగా మనం ఉండాలంటే మన పడకలు పరిశుద్ధంగా ఉండాలి, మన వివాహ వ్యవస్థ పరిశుద్ధంగా ఉండాలి. అలా ఉంచుకోవడానికి మనం చేయగల ఒకే ఒక్క పని, ప్రభు దగ్గర క్షమాపణ అడగటము, ప్రభువును వేడుకోవటము, జీవిత భాగస్వామితో సమాధాన పడ్డము, మన బిడ్డల భవిష్యత్తు కొరకు దేవుని యొక్క అనుగ్రహము ఆశీర్వాదం కొరకు మన కుటుంబాలను కట్టుకోవడానికి మనమే ఒక అడుగు ముందుకేయటం మంచిదని దేవుడు ప్రేమపూర్వకంగా ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తూ ఉండగా ఆయన వైపు తిరుగుదాం, ఆయన సహాయాన్ని అడుగుదాం. ఎంత బ్రోకెన్ కండిషన్ లో ఉన్న ఫ్యామిలీనైనా ఆయన కట్టడానికి, ఆయన అతకడానికి మనమనొచ్చు మనసు గాజు లాంటిది పగిలిపోతే అతకదని, అది చెత్త మాట. బైబిల్లో ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అన్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన వైపు తిరుగుదాం. ప్రభు తప్పకుండా మన కుటుంబాలు కడతాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక.